లక్షద్వీపానికి వెళ్ళగానే ఊళ్ళో అందరూ ఇదే కథ చెప్పుకుంటున్నారు. అది విని నిజమా కదా తెలుసుకుందామని అంతఃపురంలోకి వెళ్ళి ఆవిడ చూసి వచ్చాను. ఆవిడ జరిగిందంతా తలుచుకుని ఏడుస్తోంది అని ఈ మొదటి పిట్ట ఎవడు ఉజ్జ్వలుడు. నాన్నగారు, ఆ అమ్మాయికి ఈ కర్మ ఏమిటి? తీర్థయాత్రల వంకతో వెళ్ళక వెళ్ళక ప్లక్షద్వీపానికి వెళ్ళడం ఏమిటి? ఆ ప్లక్షద్వీపంలో ఈ నిక్షేపం లాంటి కథ వినడం ఏమిటి? ఇదంతా నా మనసును కలచివేసింది. ఎవరు అమ్మాయి? ఎందుకు ఆమెకి పెళ్లి గీత లేదు? ఆవిడికి పెళ్ళి అని రాజుగారు అండంతో, వాళ్ళ నాన్నగారు అండంతో వచ్చిన వాళ్ళంతా ఎందుకు చచ్చిపోతున్నారు? పెళ్లిపేటల మీద 21 మంది చచ్చిపోతే స్వయంవరానికి వస్తే ఇంకా 10,000 మంది చచ్చిపోయారు. జనాభా తగ్గాలంటే ఈవిడిని పెళ్లి చూపులకి పంపిస్తే మంచిదని జనమంతా చెప్పుకుంటున్నారు. భూమండలంలో ఏ చైనాకో ఇంకో చోటకో పంపిస్తే బాగుండని కొందరు అనుకుంటున్నారు. నాన్న, ఏమిటి కారణము అని అడిగాడు ఆ పెద్ద కొడుకు. అప్పుడు కుంజలుడనే ఆ పక్షి, ఆ పక్షి పేరు కుంజలుడు. ఆయనకి 4 కొడుకు. కుంజలుడనే పక్షికి ఉజ్జ్వలుడు, సముజ్వలుడు, విజ్వలుడు, కపింజలుడు. అందులో పెద్దవాడు చెప్పాడనమాట ఇది. అందుకని ఆ పెద్దవాడికే తిరిగి తండ్రి ఇలా చెప్పాడు, ఇప్పుడు చెబుతున్నాను విను, ఎంతటి వాడైనా తాను చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచైనా చెడ్డైనా ప్రతి వ్యక్తి తాను చేసిన దాన్ని ఎప్పుడు ఒకప్పుడు అనుభవిస్తాడు. ఒక్కొక్కప్పుడు నవ్వుతూ చేస్తారు కొన్ని పనులు, ఏడుస్తూ అనుభవిస్తారు దాన్ని. తెలియక చేసిన అపచారాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటాయి. ఆ పట్టుకున్నప్పుడు అందులోంచి బయటపడలేక, అయ్యో ఆ రోజుల్లో ఎందుకు ఈ పాపాలు చేశాము, చేయకుండా ఉంటే బాగుండు కదా అని పాతది తలుచుకొని వగచి వగచి కృశించిపోతాడు. అప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ ధన్యాదేవి, దివ్యాదేవికి కూడా పూర్వజన్మ కర్మ ఒకటి ఉన్నది. మున్ను కాశీపురం బున సువీరుండు నానొక వైశ్య జనుడుండెనొత్తముండు వానికి చిత్రాభిధానంబు కలిగిన భార్య యొక్కరిత సంప్రాప్తమయ్యే ఆ భార్య విడనాడి ఆత్మధర్మములెల్ల చర్యంపదొడగెను స్వైరముగను అంతటా ఆ వైశ్యుడామెను త్యజించి పెండ్లాడ వేరొక బెరిసుతను అప్పుడా చిత్ర తెగిగిల్చి అవని నెల్ల తిరుగుచును సాధువనితల దురితములకు జనుపుచును జారులి చెడి ధనము గొనుచు పాడు చేసే అసంఖ్యాక భవనములను. పూర్వం కాశీపురంలో సువీరుడు అని ఒక గొప్ప వైశ్యోత్తముడు కోటీశ్వరుడు ఉన్నాడు. చాలా ఉత్తముడు. ఆయనకి దాన ధర్మాలంటే ఇష్టం, పురాణాలంటే ఇష్టం, వేదం అంటే ఇష్టం. అంత మంచివాడికి అదేం కర్మయోగము, చిత్ర అని పేరు కలిగిన ఒక పెళ్ళం వచ్చింది. ఈయనేమో ధర్మాత్ముడు, ఈయనకి దానం ఇష్టం, పురాణ శ్రవణం ఇష్టం, వేదమంటే ఇష్టం, నిత్యం పవిత్రంగా గడపడం ఇష్టం, ఏకపత్ని వ్రతత్వం అంటే ఇష్టం. కానీ ఈయన ఇంత మంచివాడైతే ఈయన కర్మ వల్ల ఒక దౌర్భాగ్యురాలైన భార్య వచ్చింది. చిత్ర అని ఆవిడ పేరు. స్వైరిణి, స్వేచ్ఛగా తిరగడానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయింది. అందుకని పెళ్ళి అయ్యి ఇంటికి రాగానే బాగా డబ్బు ఉండేదిగా, ఈ డబ్బు ఉంచుకుని రోజు రాత్రి మొగుడికి మత్తు మందు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నీచుల యొక్క సహవాసానికి పోయేది. స్వైరిణిగా జార వృత్తితో తిరిగేది. రోజు రాత్రి అవగానే ఎందుకు నిద్ర వస్తుందా అని ఒకరోజు అనుమానం వచ్చింది ఈ సువీరుడికి. రాత్రి భోజనం చేయగానే గాఢంగా నిద్రపోతున్నాను, మళ్ళీ పొద్దున్న దాకా లేవలేకపోతున్నాను, ఏనుగొచ్చి తొక్కినా మెలకు రావడం లేదు, నాకు అంత నిద్ర ఎందుకు వస్తుంది, పెళ్ళి అయింది కానీ నా భార్య మొహం చూసెరగను, ఏమిటి ఇది అని ఒకరోజు అనుమానం వచ్చింది. అందుకని భోజనానికి వస్తున్నాను సిద్ధం చెయ్యి అని భార్యకి చెప్పాడు. వాడికి ఎందుకో అనుమానం వచ్చిందనమాట. అందుకని భార్యని, మరి కాసేపట్లో భోజనానికి వస్తున్నాను అన్నాడు రాత్రి. ఆ తర్వాత రహస్యంగా తెర వెనక నుంచి ఆవిడ ఏం చేస్తుందో చూశాడు. పెరుగులోను, మజ్జిగలోను, పాలల్లోను, అన్నంలోను, అన్నిట్లోనూ మత్తుమంది కలిపేస్తుంది ఆవిడ. అమ్మాయిగా రాత్రి మత్తుమందు కలుపుతోంది ఈవిడ, ఈ మత్తుమందు కలిపిన అన్నం తిని చిత్తుగా నిద్రపోతున్నాను, ఇదంతా గమ్మత్తుగా ఉంది, ఏదో దొరుకుతోంది ఇక్కడ అనుకున్నాడు వీడు. వెంటనే ఏం చేశాడు, ఆవిడ అన్నీ వడ్డించేయి, కడుపు నిండా తింటాను, ఈ పూట నాకు ఒక నియమం పెట్టుకున్నాను, రహస్య భోజనం చెయ్యాలని, కాబట్టి తలుపు బయట పెట్టేసి ఈ పదార్థాలన్నీ తింటానన్నాడు. అలాగేనండి, అంతే, అన్నిట్లో మత్తుమంది కలిపింది కాబట్టి ఆవిడకి ఇతనికి ఈ విషయం తెలిసిందనే విషయం తెలియక ధైర్యంగా అలాగే తలుపేసి బయటికి పోయింది. ఈయన ఏం చేశాడు, ఆ పదార్థాలన్నీ తినకుండా తిన్నట్టుగా నటించాలిగా మళ్ళీ ఆవిడకి తెలియకుండా తాను తిన్నట్టు ఉండాలి, తినకూడదు, తింటే మత్తు వస్తుంది. తాను ఆమెను అనుమానించిన విషయం ఆవిడకి తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడుతుంది. కనుక ఒక సంచిలో ఒక పక్కన అంత పూర్వం తెచ్చుకున్నాడు ఒక సంచి, ఓ లడ్డు మొక్క ఇవన్నీ తుంచి అందులో వేసి కెలికేసి అన్నం కలిపేసి చేతికి అంటించుకుని తిన్నట్టు నటించాడు. ఆ తర్వాత ఈ మూటంతా జాగ్రత్తగా బొడ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు చూసేవాడికి ఏమనిపిస్తుంది అనమాట, ఓ లడ్డూలో కొంచెం తిన్నట్టు, అందులో మొక్క నిజానికి ఈయన మూట కట్టాడు, అలాగే అన్నం తిన్నట్టు కొద్దిగా అందులో కాస్త వేసుకున్నాడు, చేతికేమో పెరుగు రాసుకుని అన్నం మొత్తం కలిపాడు, ఆ తర్వాత తలుపు తీశాడు. ఇవాళ ఎక్కువ తినలేకపోతున్నానే కానీ ఏంటో అన్నం తినగానే మత్తు వస్తుంది, చెయ్యి కూడా కడుక్కొని వెళ్ళి పడుకోలేకపోతున్నాను, తొందరగా చెయ్యి కడిగన్నాడు. మా ఆయనకి బాగా మత్తు ఎక్కేసింది అనుకుంది ఆవిడ, వెంటనే చెయ్యి కడిగేసింది. అయ్యో చిత్రా చిత్రా తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టన్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళి మంచం మీద పారేసింది. ఇక పడుకోవడంతో దొంగ గుర్రు, అసలు గుర్రు కంటే దొంగ గుర్రు ఎక్కువ ఉంటుంది రండి, అందుకని గుర్రు అన్న మొదలెట్టాడు. ఇంకేముంది, మా ఆయనకి రోజు కంటే కొంచెం మత్తు ఎక్కినట్టుంది బాగా అనుకుని ఆయన వదిలేసి బయటకు వచ్చేసింది. తలుపు తీయగానే ఎదురుగుండా ఈవిడికి రోజు ఓ జారుడు ఉన్నాడు, ఓ దొంగ మొగుడు, ఓ ఉపపతి, వాడితో పాటు బయటికి కదులుతుంటే వాడికి ఒళ్ళు మండిపోయి ఏమే ఎంతసేపు కసుకు కూర్చోవాలి, బయట ఏమో కుక్కలు భౌ భౌ అంటున్నాయి, రోజు ముసుకేసుకుని నీ కోసం కాపలా కాయలకి చూస్తున్నాను అని లాగ్ గొప్ప మీద కొట్టాడు దాన్ని. అప్పుడు అది పక్కపక్కనవి, నువ్వు ఎంత కొట్టినా నాకు ఎంత ముద్దు వస్తుందో, అసలు మొగుడి కంటే నీకెక్కువ ఆత్రం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది, కట్టుకున్న వాడికి మత్తు మంది ఇచ్చి వాడు నిద్రపోయేదాకా ఎదురు చూడొద్దా నువ్వు, ఆ మాత్రం వాడు కనుక చూస్తే కొంపములు కదా, ఏదో వాడిని రోజు అలా మత్తు మంది ఇచ్చి చిత్తుగా నిద్రపుచ్చుతున్నాను, వాడు నిద్రపోతే హాయిగా నీతో తిరగగలను, ఇంకెప్పుడు తొందరపడకే అంది. అవును ఆ విషయం మర్చిపోయాను సుమా అని దాంతోపాటు బయటకు పోయాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఒక నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఒక పాడుపడిపోయిన ఆలయం ఉంది. ఆలయంలో ఎప్పుడు ఈవిడ తన మొగుడికి కూడా ఇంత అన్నం పెట్టారు కదా చేత్తో, ఇప్పుడు మాత్రం ఈ దొంగ భర్తకి మాత్రం కపట భర్తకి ఏమయ్యో ఈ లడ్డు ఎంత బాగుందో, ఇది నువ్వులతో తయారు చేసిన చిమ్మిలి, ఇదేమో అబ్బో 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 భలే ఉంది భూరి అంటూ నేతిలో నుంచి వాడికి పెట్టడం మొదలెట్టిందిట. ఇదంతా వెనక నుంచి చూశాడు సువీరుడు. అహమ్మద దౌర్భాగ్యురాలా, నాకేమో నోటికి తోచిన ఆహారం పెట్టేస్తావా, మత్తు మంది వేసి పెడతావా, ఒక్కనాడు ప్రేమగా పలకరించావా, ఏమండి ఒక పండు తినండి అన్నావా, నన్ను పడుకోబెట్టి ఈ దౌర్భాగ్యుడితో తిరుగుతావా అనుకుని మనస్సు విరిగిపోయింది. కానీ మంచివాడు కనుక ఏమనకుండా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే తలుపు వేసుకు కూర్చున్నాడు. రోజు ఈవిడ ఏం చేసేది, తలుపు తీసి బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చేది, కానీ ఈవిడ వచ్చేసరికి తలుపు వేసింది లోపల. కంగారు వచ్చింది ఈవిడికి, ఇదేంటి తలుపు తీయకుండా బయటికి రాలేను, ఒకవేళ వెనక వైపు నుంచి వెళ్ళానా అని వెనక్కి పెడితే ఆ తలుపు వేసే ఉంది, అన్ని తలుపులు వేసి ఉన్నాయి. దాంతో కంగారు పడింది, తలుపు కొడదామంటే మొగుడికి మెలకు వస్తుందో రాదో, ఎలా అరుగు మీద కూర్చుంది పాపం. తెల్లవారాక భర్తగారు తలుపు తీసి, అదేమిటి తలుపులన్నీ వేసినవి వేసినట్టే ఉన్నాయి, నువ్వు అరుగు మీద ఎలా కూర్చున్నావంటే మీరు రాత్రి మత్తు ఎక్కువైపోయి నన్ను బయటికి గెంటేసి తలుపు వేసారండి అంది. ఓసి దౌర్భాగ్యురాల, ఇంకా అసత్యం ఆడతావటే, నీ దౌర్భాగ్యపు వేషాలు నేను చూడలేదనుకున్నావా అని జరిగిందంతా చెప్పి, ఆ నీచుడితోటే పో ఇంకెప్పుడు నా గడపెక్కవు అని మెడబట్టు గెంటాడు. అది ఇంకో దుర్మార్గుడు అయితే చంపేసేవాడు, కానీ నేను చెప్పాను కదా ధర్మాత్ముడు కనుక స్త్రీ హత్య నేను చెయ్యలేను పో అన్నాడు. దాంతో ఆవిడ నన్ను మొగుడు వదిలేశాడు, గొడవ వదిలిపోయింది అనుకుందిట. అంతటా ఆ వైశ్యుడు ఆమెను త్యజించి పెండ్లాడే వేరొక వేరి సుతనం ఈమెను వదిలేసి ఒక ధర్మాత్మురాలు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఈవిడేం పశ్చాత్తాపడలా, పెంటపోయింది, ఇంకేముంది హాయిగా ఏతంట లేకుండా నాకు ఇష్టం వచ్చిన ఇంట ఉండొచ్చు అనుకుని వాడితో పాటు పోయింది. వాడితో తిరుగుతుంటే వాడు చచ్చిపోయాడు. ఇంక అక్కడి నుంచి ఊళ్ళో కాస్త డబ్బున్న వాళ్ళలో పట్టుకోవడం, వాడితో కొంతకాలం తిరగడం, వాడు డబ్బులు ఆకురావడం, ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు చెరించింది. ఊళ్ళో వాళ్ళు ఈవిడ వ్యభిచారిణని తిడుతున్నారు, అందుకని ఏం చేసేదిట, అందరిళ్ళకి మధ్యాహ్నం పోవడం, భర్తలు లేనప్పుడు వెళ్ళడం, వ్యభిచారంలో ఉన్న గొప్ప విశేషాలు, అందులో డబ్బు సంపాదించడం, సౌఖ్యం గురించి బాగా రెచ్చగొట్టి చెప్పి అందరినీ ఊళ్ళో వాళ్ళని పాడు చేయడం మొదలెట్టింది. తా చెడ్డకోతి వనవల్ల చేరిచిందో ఒక సామెత ఉంది. అసలు మీకు ఒక రహస్యం చెప్పనా, వ్యసన పొరులతో ఎందుకు తిరగద్దన్నారో తెలుసా, వ్యసనేన నా విహాయతు, ఎప్పుడు వ్యసన పొరుతో ఎందుకు తిరగకూడదు, రోజు తాగేవాడు ఏం చేస్తాడంటే వాడికి పక్కన కంపెనీ కావాలి, అందుకని ఏమండాయ్ పర్వాలేదు కశ్యప్ గారు ఓ చుక్క పుచ్చుకుంటే స్వర్గానికి వెళ్ళినట్టు ఉంటుందండి అంటాడు. అందుకే వీడు కూడా కాస్త తనకి స్నేహితుడు అవుతాడు కనుక, తాను ఎలాగో పాడయ్యాడు వీడు పాడవ్వాలి, పాడు కాకుండా ఉంటే ఎంత బాధ వచ్చేస్తుందో, అందుకని మేస్టారు కొంచెం పుచ్చుకోండి అంటాడనమాట. కాబట్టి మేస్టారు జాగ్రత్తగా ఉండాలి తాగుబోతలతో తిరిగితే. ఈ చుట్టా బీడీ సిగరెట్ కాల్చేవాడు కూడా ఒక్కటి కాలిస్తే పోదండి అని ఫ్రీగా 2 సార్లు ఇస్తారు వీడికి. అందుకని ఈ కాల్చేవాడితో తిరిగామంటే వాడు ఇచ్చాక మొదట్లో ఫ్రీగా దొరికిందని 2 సార్లు ఉఫ్ఫ్ అంటే ఆ తర్వాత వీడే ఉఫ్ఫ్ అయిపోతాడు. ఈ విధంగా తమ వ్యసనములు పక్కవాళ్ళకి అంటగడతారు. కాఫీకి ఏముందండి అంటాడు, టీకి ఏముందండి అంటాడు. అలా మొత్తం మీద వ్యసన పొరులు తమ వ్యసనమును పక్కవాడికి అంటగట్టకుండా ఉండలేరు. అందుకని వ్యభిచారిణులతో ఎక్కువగా తిరిగితే ఆ లక్షణం వీళ్ళకు కూడా అంటగడతారు. ఈవిడ ఊళ్ళో అసంఖ్యాక స్త్రీలని సాధువనితల్ని పాడు చేసింది. ఎన్ని కుటుంబాలు కోల్చిందో తెలియదు. కలహములు పెట్టి పతి పత్నులకును పితృపుత్రులకును దోషం బొన్నుతున్ తల్లపక అనేక కంఠంబులు బలివెట్టించిన పెభూదేవతకున్. ఎవరైనా భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉంటే ఆ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేదాకా ఊరుకునేది కదట. మొగుడి దగ్గరికి వెళ్ళడం, నువ్వు లేనప్పుడు మీ ఆవిడ ఎవరితోటో తిరుగుతోందని చెప్పేది వీడికి అనుమానం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీ ఆయన స్కూటర్ మీద ఎక్కించుకుని గోదావరి తీరంలో సురాభాండేశ్వరి దగ్గరికి తీసుకెళ్ళటంలా, వేరే ఇంకో చోటకి తీసుకుపోతున్నాడు ఎవరినో అని చెప్పడం. దాంతో ఈ భార్యకి భర్త మీద అనుమానం. ఈ విధంగా భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి లేనిపోనివి చెప్పి ఇద్దరికి మధ్యలో చిచ్చు పెట్టి తగాదా పెట్టి వీళ్ళు విడిపోయేలా చేసేది. మళ్ళీ వీళ్ళని వ్యసనాల పాలు చేసేది. తండ్రి కొడుకు కలిసి ఉంటే ఈ ఇద్దరికి తగాదా పెట్టి వాళ్ళు విడిపోయి ఆస్తులు పంచుకునేలా చేసేది. అన్నదమ్ములు కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో తగాదా పెట్టి వాళ్ళు కొట్టుకు తచ్చిపోయేదాకా చేసేది. ఈ విధంగా దోషమని లెక్క చేయకుండా ఎన్నో కుటుంబాలు కూల్చింది. అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని ఇలా విడదీసి పాడు చేసింది ఈ దుర్మార్గురాలు. అలా ఎంతోమందిని చంపి చంపి చచ్చింది చివరికి. అట్లు కొంతకాల మరుగుటయును ఆపే కర్మ ఫలము కుడుపగలిగినట్టి కాల మరుగుదేరా కాలధర్మమునుందే దిక్కులేని చోట ఒక్కనాడు. ఇలా చాలా కాలం గడిచింది. క్రమంగా చేసిన పాపాలకి ఒళ్ళంతా రోగాలు పట్టుకోగా భయంకర రోగాలతో తీసుకుని ఎక్కడ మంచినీళ్ళు పోసే దిక్కులేని చోట, మాట వరసకు కూడా ఎవడో పలకరించేవాడు లేని చోట, ఆహారం నిద్ర సక్రమంగా లేని చోట, మా మనిషి అన్నవాడు లేని చోట చచ్చిపోయించేవారికి కాలధర్మాన్ని పొందింది. అందుకే ఏమన్నాడు, దిక్కులేని చోట ఒక్కనాడు. దిక్కులేని చోట చచ్చిపోయింది. మనం ఎలా చచ్చామో అదే మన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి చచ్చిపోతే ఎక్కడెక్కడ వాళ్ళు వాలిపోతారు, ఒక్కొక్కటి చచ్చిపోతే దిక్కులేని శవం అయిపోతుంది. అది వీడి కర్మ ఇదే. అందువల్ల సాధ్యమైనంత వరకు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అప్పుడు మనకి శరీరం విడిచిపెట్టాక సంస్కారములు బాగా జరుగుతాయి. చావగానే ఆవిడ శవం కుళ్ళిపోయి నక్కలకి కుక్కలకి ఆహారం అయిపోయింది. అప్పుడు ఆవిడ ఆత్మని తీసుకుపోవడానికి యమభట్లు వచ్చారు. భయంకరాకారులు, నల్లని శరీరముతో ఉన్నవారు, ఎంతంత మిడిగుట్లతో ఉన్నవాళ్ళు, చేతిలో పాశములు ధరించిన వాళ్ళు, ముద్గరములు ధరించిన వారు, క్రూరులు, ముగ్గురు యమకింకరులు పళ్ళు పటపట కొరుకుతూ, ఓసి నీచ స్త్రీ, నీవు బతికున్నంతకాలం ఎంతోమందిని పాడు చేసావు, నీ ఆత్మని ఇప్పుడే యమలోకానికి పట్టుకుపోతున్నావని తిడుతూ కొడుతూ ఒక నల్లని యాతనా శరీరాన్ని తీసుకొచ్చి ఈ ప్రాణాన్ని ఆ యాతనా శరీరంలో పెట్టారు. యాతనా శరీరం అంటే చేసిన పాపాలు అనుభవించడానికి యముడి ద్వారా పంపబడే ఒక శరీరం. పాపాత్ములైతే ఈ ప్రాణం అందులోకి వెడుతుందన్నమాట. ఇప్పుడు ఆమెను యమభటులు యమలోకానికి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి తీసుకుపోయారు. కుంతములతో ఓడబొడుచుచు గొంతుకకు బిగించి త్రాళ్ళుగుని ఈడుచుచు, ఈటలతో పొడిచారు, గొంతుక్కి తాళ్ళు వేశారు, తీసుకుపోయారు. అప్పుడు యముడు ఈ పాపాలన్నీ పరికించి బాగా పరిశీలించి తెలుసుకుని ఆవిడికి రకరకాల శిక్షలు వేశాడు. అప్పుడు యముడు అగ్నికుండంబులందు నిలిపి ఖండఖండంబులుగా గోసి కాలదండ ఘాతముల పాలు చేసి ఆ కలుషవతిని ఘోర నరకాంబు నిధిలో నకుల ద్రోచే. అప్పుడు యముడు కొంతకాలం అగ్నికుండంలో కాల్చాడు, కొంతకాలం కత్తులతో ఆవిడ శరీరాన్ని ముక్కల ముక్కల కింద కొట్టించాడు, అసిపత్ర వనంలో వేసి ఊడిపించాడు, ఇంకా రకరకాల శిక్షలకు గురి చేశాడు. ఎన్నో వేల సంవత్సరముల పాటు నరకములలో శిక్షలు అనుభవించి నానావ్యధలు పొంది కురుంది మృంది చివరికి భూలోకంలో జన్మెత్తింది. పూర్వజన్మ కర్మ ఎవడు తప్పించగలడు? కుక్కలుగా చండాలురుగా నీచులుగా పుట్టి చిట్ట చివరికి ఇప్పుడు దివోదాసు గారికి కూతురై పుట్టింది. ఇప్పుడు ఆ దివోదాసు కూతురు ఎవరన్నమాట, ఆ జన్మలో చిత్ర. ఆవిడ ఏం చేసింది, 21 మంది మహాపురుషుల్ని తన వల్లలో వేసుకుని వాళ్లతో సుఖాలు అనుభవించి వాళ్ళని చంపిందిట పూర్వం. ఆవిడ చేతిలో 21 మంది చచ్చారు భార్యలను విడిచిపెట్టొచ్చి. ఆ 21 మంది ఇప్పుడు వరుళ్ళుగా పుట్టి ఆనాడు ఆవిడ చేతిలో చచ్చారు, ఈనాడు పెళ్లికి ముందు చచ్చారు. ఆ 21 మంది వాళ్ళు ఇంక 10,000 మంది యుద్ధానికి వచ్చారే, వీళ్ళందరూ ఈవిడ ఇతను మాయలో పడి ఆ రోజుల్లో చిత్ర మాయలో పడి పెళ్ళాళ్ళు కొట్టిన వాళ్ళు, ఇంకో పాపాలు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడ అందుకే కలహానికి వచ్చి అంతఃపురానికి వచ్చి చచ్చారు. స్వయంవరానికి వచ్చి వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయిన 10,000 మంది కూడా ఈవిడ పాపాల్లో పాలు పంచుకున్నవాళ్ళు. 21 మంది భార్యల్ని హింసించి ఈమెను పెళ్లి చేసుకోవడానికి వెంటబడి ఈమె భోగాలు అనుభవించి చివరికి ఆవిడ వల్ల చచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ శిక్షలు మళ్ళీ అనుభవించారు, ఆవిడకేమో నరకం చూపించారు. ఆమె వల్ల సంసారాలు పాడు చేసుకుని పాపాలు చేసిన 10,000 మంది స్వయంవరానికి వచ్చి కొట్టుకు చచ్చిపోయారు. ఇది ఆవిడ కథ. చ్యవన మహర్షి నర్మదా నదీ తీరంలో ఉన్న వటవృక్షం కింద కూర్చుని, కుంజలుడు అనే ఒక పక్షి తన భార్యతో పిల్లలతో కాపురం చేస్తున్న దృశ్యం చూశాడని మనం చెప్పుకున్నాం. అందులో కుంజలుడనే పక్షి యొక్క పెద్ద కొడుకు తీర్థయాత్రల కోసం లక్షద్వీపానికి వెళ్ళి అక్కడ దివ్యాదేవి అనే ఒక ఆవిడ్ని చూసి వచ్చిన కథ కూడా మనం ఈ పూట చెప్పుకున్నాం. దివ్యాదేవి దివోదాసు అనే మహారాజు గారి కూతురు. ఆమెకి ఎన్ని సంబంధాలు చూసినా సరిగ్గా పీటల మీద భర్తలు చచ్చిపోవడం మొదలుపెట్టారు. 21 మంది చచ్చిపోయారు. దానికి గల కారణమేమిటో కుంజలుడు కొడుక్కి చెప్పాడు. నాయనా, ఆమె పూర్వజన్మలో 21 కాపురాలు కూల్చింది. ఎన్ని కాపురాలు కూల్చిందో అంతమంది భర్తలు సరిగ్గా పెళ్లి సమయానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టే సమయానికల్లా వాడు చచ్చిపోయారు. అందుకే ఆమెకి వివాహ యోగం లేకుండా పోయింది. అందువల్ల కళ్ళ ముందు నానుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు అంటే దానికి గల కారణం ఎంతో పూర్వం ఎంతోమందిని కూల్చిన పాపం అని గ్రహించాలి. అందువల్ల అనుక్షణము ఇతరులకు సాధ్యమైనంత వరకు ద్రోహం చేయకుండా ఉండడమే పెద్ద పుణ్యం. పుణ్యం అంటే గొప్ప గొప్ప దానాలు చేయలేకపోవచ్చు, పురాణాలు వినలేకపోవచ్చు, ఇతిహాసాలు వినకపోవచ్చు, కానీ ఇతరులకు ద్రోహం చేయకుండా ఉండడం గొప్ప పుణ్యం. సాధ్యమైనంత వరకు పరోపకారం చేద్దాం, అది ఎలాగో పుణ్యమే. ఒక్కొక్కప్పుడు పరోపకారం చేయలేకపోతే అపకారం చేయకుండా ఉండడం కూడా అది గొప్ప పుణ్యమే. ఇతరుల కొంపలు కోల్చడం కంటే కొంప కట్టించి దానం చేయలేకపోవడం కూడా ద్రోహం కాదు అని. 21 కాపురములు కూల్చిన పాపం వల్ల 21 మంది పెళ్లి కొడుకులు పెళ్లిపేట్ల మీద చచ్చిపోయారని చెప్పావు, బాగానే ఉంది. ఎంతోమందికి చేసిన ద్రోహం వల్ల 10,000 మంది రాజకుమారులు యుద్ధరంగంలో చచ్చిపోయారు. కానీ ఏమి చేయడం వల్ల దివోదాసు వంటి మహారాజు గారికి కూతురిగా పుట్టింది? అది కూడా ఆలోచించాల్సిందేగా. దివోదాసు లాంటి ఒక పుణ్యాత్ముడికి, బలవంతుడికి, సకల సంపదలు ఉన్న రాజుగారికి కూతురిగా పుట్టిందంటే ఏదో సుకృతం ఉండాలి. ఒక గొప్ప వంశంలో పుట్టి పాపాలు చేస్తున్నారంటే పాపపు అవసరంలో పాపం చేశారు. అసలు ఆ వంశంలో పుట్టాలంటే ఎంతో కొంత పుణ్యం ఉండాలి కదా. ఆ పుణ్యం ఏమిటి? ఆమె పూర్వజన్మలో ఏ పుణ్యం చేసి దివోదాసునకున్ జనయించినదియో సుతయై చెప్పుమా. దివోదాసుడికి కూతురు ఎలా పుట్టిందో ఒక అనుమానం వచ్చింది. ఈ అనుమానం సహజంగా మనకు కూడా రావాలి, కాకపోతే మనకి రాదు. ఎందుకనంటే మనం తన్మయత్వంతో ఉంటాం కనుక. కానీ ఆయన చిన్మయత్వంతో ఉండడం వల్ల అనుమానం వచ్చిందనమాట. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం కదా, దివోదాసు ఆ రోజుల్లో ఉన్న రాజుల్లో కల్లా చాలా బలవంతుడు, ధనవంతుడు, ధర్మాత్ముడు కూడా. అంతటి ఉత్తముడికి ఈవిడ కూతురిగా పుట్టి కొంతైనా భోగాలు అనుభవిస్తోందంటే ఏదో ఒక పెళ్లి యోగం తప్ప తక్కినవన్నీ ఉన్నాయంటే ఎక్కడో ఒక సుకృతం ఉండాలి. ఏమిటా సుకృతం అనగా, ఆయన వెంటనే కళ్ళు మూసుకుని మంచి ప్రశ్న వేసేవరా, ఇంత పూర్వం ఆ కాశీలో సువీరుడు అనేవాడికి భారీగా ఉన్న రోజుల్లో ఎంతోమందికి ద్రోహం చేసిందని చెప్పానే, ఆ రోజుల్లో ఆవిడ తెలియకుండానే ఒక గొప్ప పుణ్యం చేసింది. ఒకరోజు నావిడ ఈ వ్యభిచారాదుల కోసం అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక సిద్ధపురుషుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆవిడ ఉంటున్న ఒక గుడిసె దగ్గరకు వచ్చాడు. ఆ రోజు అతను బాగా అలసిపోయాడు. నేను వారణాసికి తీర్థయాత్రకి వెడుతున్నాను, ఇక్కడ ఎవరైనా పుణ్యాత్ములు ఈ రాత్రి పడుకోవడానికి నాకు మకాం ఇవ్వగలరా, ఇన్ని మంచినీళ్ళు పళ్ళు పెట్టగలరా అని అడిగాడు. ఈమె నిజానికి చెప్పాను అంత పూర్వం చాలా పాపాలు చేసిన దుర్మార్గురాలి, కానీ తన ఇంటి ముందు నుంచి తీర్థయాత్రకి వెడుతున్న సిద్ధపురుషుణ్ణి చూడగానే ఏదో తెలియని ఒక భక్తి ఏర్పడింది. ఆ మహాత్ముని ముఖంలో తేజస్సు ఉంది. ఆయన అలసిపోయాడు నిజానికి, బాగా నడచి నడచి అలసిపోయి నిద్రకి సిద్ధంగా ఉన్న ఆయన ముఖంలో కూడా తేజస్సు చూసిందంటే మహాత్ములలో ఉన్నటువంటి తపశ్శక్తి. అది పైకి ముఖం అంతా పీక్కుపోయినట్టున్న లోపల బ్రహ్మ తేజస్సు కనపడుతుంది. కొంతమంది చచ్చిపోతారా, చచ్చిపోయిన వాడిలో తేజస్సు ఉంటుంది, కారణం అతడు తపశ్శక్తి కలిగిన వాడు. ఒక్కొక్కడు ఎంత అలంకరించుకున్నా ఎంత అందంగా ఉంటాడో ఒత్తప్పుడు చూడడానికి, అయినా ముఖంలో ప్రేతకళ తప్పేం ఉండదు, కారణం తపశ్శక్తి లేకపోవడం. తపశ్శక్తి ఉన్నవాడు నల్లగా ఉన్నా బక్క చిక్కిపోయి ఉన్నా ఆభరణాలు లేకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ముఖంలో వర్చస్సు మాత్రం బయటకు వస్తుంది, తొంగి చూస్తుంది. సిద్ధపురుషుడు ఏకధాటిగా భూమండలమంతా కాలినడకన తిరుగుతూ తీర్థయాత్రలకి వచ్చినవాడైనా, అలసట అతని ముఖంలో ఉన్నా, బాగా చెమట పట్టి ఉన్నవాడైనా, తిండి లేక మాడిపోతున్నవాడైనా, అతని ముఖంలో ఒక కాంతి ఈమెకు కనపడింది చిత్తరన్న ఆవిడికి. వెంటనే ఏం చేసింది, ఈ ఒక్కపోటికి నేను పరపురుషుడితో తిరగకపోతే నా కొంపే ములుగుతుంది, ఈ పుణ్యాత్మడికి ఇల్లిద్దాం అనుకుంది. వెంటనే తను బయటకు వచ్చి రండి స్వామి రండి అని తన గుడిసెలోకి తీసుకెళ్ళి ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, అంత పూర్వం ఎవడో ఆవిడ కోసం అరటిపళ్ళు తీసుకొచ్చాడు, ఆ అరటిపళ్ళు మొదలైనవి ఆయనకి పెట్టింది. ఆయన శుభ్రంగా పళ్ళు తిని హాయిగా మంచినీళ్ళు తాగి ఆ గుడిసెలో పడుకున్నాడు. అంటే ఒక్కరోజు ఈ సిద్ధుడికి తన ఇల్లు ఇచ్చి ఆ ఒక్కరోజు వ్యభిచారం చేయలేదు, ఆ ఒక్కరోజు తాను తిండి తినలేదు, గుడిసె బయటే కూర్చుంది. ఆవిడ జీవితంలో ఎప్పుడు అలాంటి పుణ్యాలు చేయలేదు ఇంతకు పూర్వం. ఆ రోజు ఆవిడకి ఆ యోగం పట్టింది. ఎక్కడో కొన్ని పూర్వజన్మ వాసనలు ఉంటాయి, ఆ వాసన ఏదో ఆమెను పట్టుకున్నది. ఆ వాసన వల్ల ఒక్క పుణ్యాత్ముడికి ఒక్క రాత్రి తన ఇంట మకాం ఇచ్చి ఇంత ఆహారం పెట్టిన పుణ్యం ఉందే, ఆ పుణ్యం ప్రాణాపాయ స్థితిలో ఆవిడని రక్షించింది. జీవితం అంతా పాపాలు చేసినా ఇది ఒక్కటే పుణ్యం. అందులోనూ ఎవరికి పెట్టింది అన్నం ఆ పళ్ళు, కాశీయాత్రకు వెడుతున్నవాడికి. యాత్రలన్నింటిలోకి వారణాసి యాత్ర మరింత పవిత్రం. వారణాసికి వెడుతున్న ఒకనొక సిద్ధపురుషుడికి పెట్టిన ఆహారం, అతనికి విశ్రాంతి కోసం ఇల్లిచ్చిన పుణ్యం, అతనికి దాహం తీర్చడం కోసం పోసిన మంచినీరు, ఈమెకి ఈ జన్మలో పాత పాపాలన్నీ పోయాక దివోదాసు మహారాజు గారింటిలో కూతురిగా పుట్టించాయి. ఆ పుణ్యమే ఆమెని కూతురిగా పుట్టనిచ్చింది. ఇప్పుడు ఏమైంది, పెళ్ళంటే లేదు దుఃఖం ఉంది, కానీ మహారాజు కూతురు కాబట్టి బ్రహ్మాండమైన భవంతిలో ఉంది, భోజనాలు బాగున్నాయి, దాసదాసీ జనం ఉన్నారు. అందుకే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ ఊరు ఎవరైనా వస్తే వారికి ఒక్కరోజైనా మకాం ఇవ్వండి. ఏది తీర్థయాత్రలకో పురాణం వినడానికో వస్తే, పిచ్చి పనులకు వస్తే ఎలాగో ఇవ్వం. ఇటువంటి పవిత్ర కార్యాలకు వచ్చిన వారందరికీ ఒకరోజు మకాం ఇస్తే దానివల్ల ఎంత లాభం ఆలోచించారా. అటువంటిది 5 రోజులు ఇస్తే, లేక నవాహన దీక్షతో ఉన్నప్పుడు 9 రోజులు ఇస్తే, అసలు సంవత్సరం పొడుగుతా మకాం ఇస్తే, ఇక అది మహాయోగం.